భూలోకంలో ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఏమేమి జరుగుతూ ఉంటుందో మనం అనుదినం వింటున్నాం, చూస్తున్నాం. కానీ పరలోకంలో ఏం జరుగుతూ ఉంటుందో మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే ప్రకటన 4:6-11 ఈ వర్తమానం వింటే వెంటనే మీకు తెలిసిపోతుంది.
క్రీస్తునందు మీకందరికీ శుభం.
మన వాక్య పాఠ్య భాగం ప్రకటన గ్రంథం 4:6-11 వరకు సావధానంగా వినండి. ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్లు కనపడింది. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులున్నాయి. మొదటి జీవి సింహము వంటిది, రెండో జీవి దూడ వంటిది, మూడో జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4 జీవి ఎగురుతున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలున్నాయి. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నాయి. అవి మానక రాత్రింబగళ్ళు చెబుతూ ఉంటాయి. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండే దేవుడు, సర్వాధికారి, ప్రభువు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవిస్తున్న వానికి మహిమ, ఘనత, కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తిస్తూ ఉండగా, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవిస్తున్న వానికి నమస్కారము చేస్తూ చెబుతున్నారు, ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించావు. నీ చిత్తమును బట్టే అవి ఉన్నాయి, దానిని బట్టే సృష్టించబడినవి. గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవు. వారు తమ కిరీటాలను ఆ సింహాసనము ఎదుట పడవేశారు. ప్రియశ్రోతలు వింటున్నారా? మనం పరలోక సన్నివేశంలో ఉన్నాము. అది సింహాసనం, దాని ఎదుట సముద్రం. అది స్ఫటికంలాగా, గాజులాగా ఉంది. ఈ సముద్రం తీర్పును చూపుతున్నది. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన తీర్పు నీతి న్యాయములు గలది. పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువును చూడడు. హెబ్రీ పత్రిక 12:14 హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. 1 Thessalonians 3:13 పౌలన్నాడు, మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మన హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయనే స్థిరపరుస్తాడు. సంఘానికి పరలోకంలో ప్రశాంతత. తుపానులు లేవు, గాలులు లేవు. అది ప్రశాంతమైన స్ఫటిక నది. 4 జీవులు, ఇవి మృగాలు కావు. 13 మృగం వస్తుంది చూడొచ్చు, కాని ఇవి 4 జీవించే ప్రాణులు. ముందు వెనుక కన్నులతో నిండిన జీవులు. ఈ జీవులు మెలకువగలవి, అప్రమత్తంగా ఉంటాయి, చాలా చురుకుగా పనిచేస్తాయి. ఏజ్కేల్ గ్రంథంలో కెరూబులు, యషయా గ్రంథంలో శరాపులు పేర్కొనబడినవి. ఏజ్కేలు 5-10 యషయా గ్రంథం 6:2-8 కెరూబులు, శరాపులు, పరలోక జీవులు. ఈ 4 జీవులు 4 సువార్తలకు సాదృశ్యంగా ఉన్నాయి. సింహం, ఎద్దు, మనిషి, పక్షిరాజు. 1 వన్యమృగం, మరొకటి మచ్చిక చేయబడిన ఎద్దు, 3 మనిషి, 4 పక్షి. అయితే చేపలు, ప్రాకే ప్రాణులు చెప్పబడలేదు. ఎందుకనగా నూతన సృష్టిలో సముద్రం లేదు, జలచరాలు లేవు, పాము, పాకే జంతువు, సైతాను సర్పం అక్కడ ఉండదు. మత్తయి సువార్త సింహానికి పోలిక. మత్తయి సువార్తలో యేసు యూదాగోత్రపు సింహం. యేసు రాజు, రాజుగా జన్మించినవాడు. ఆయన రాజులకు రాజై వస్తాడు. ఆదికాండం 49:9-10 ఆయనది షిలోహు రాజదండం, రెండోది మార్కు సువార్త ఎద్దు దూడ. ఇది పని కోసం ప్రత్యేకించబడిన జంతువు. మార్కు సువార్తలో యేసు ఒక సేవకునిగా మనకు పరిచయమవుతున్నాడు. అందుకే మార్కు సువార్తలో వంశావళి చెప్పబడి ఉండలేదు. పనిచేసే సేవకుని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటని ఎవరూ అడగరు గదా. సేవకుడు పనిచేయగలడా చేయలేడా అని మాత్రమే చూస్తాము. అందుకే మార్కు సువార్త యేసు చేసిన పరిచర్యతో ప్రారంభమవుతుంది. మార్కు సువార్తలో క్రీస్తు సేవకుడు. ఇక మూడోది మానవుని చిత్రపటం. ఇది లూకా సువార్తలో యేసు యొక్క వ్యక్తిత్వం. యేసు ఈ సువార్తలో మనుష్య కుమారుడు. ఆయన మానవత్వం ఇందులో సమగ్రంగా చూపబడింది. నాలుగో జీవి ఎగిరే పక్షిరాజు. ఇది దేవత్వానికి గుర్తు. యోహాను సువార్తలో యేసుక్రీస్తు యొక్క దేవత్వం తేటగా చూపబడింది. మృగం, జంతువు, పక్షి అన్నిటిపైన మానవుడు. ఇందులో దేవుని సృష్టిలోని వైవిధ్యం కానవస్తోంది. రాబోయే నూతన భూమి, నూతన ఆకాశం, అందులో సముద్రం ఉండదు. అందుకే చేప ఇక్కడ పేర్కొనబడలేదు. పాత సృష్టిలో సర్పం పాపాన్ని తెచ్చింది. అందుకే అందులో సరీసృపాల ప్రసక్తే లేదు. యషయాగ్రంథం 6:2 శరాపులున్నాయి. శరాపునకు 6 రెక్కలు. యషయా 6:2 ప్రతి శరాపు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో తన కాళ్లను కప్పుకుంటూ 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నది. ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని 3 సార్లు చెబుతున్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రియేక దేవునికి 3 సార్లు ఈ నినాదము చేయబడింది. ఈ జీవులకు ఎన్నో కండ్లు. వాటి అప్రమత్తతను, పరిశీలన సామర్థ్యాన్ని ఇది చూపుతోంది. భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో ఉండే సర్వాధికారి అయిన దేవుడు. ఈయన క్రీస్తే. నేను అల్ఫాను ఒమేగాను అని ప్రకటన గ్రంథం 1:8 ప్రభువే చెప్పాడు. ఆయన అన్ని కాలాలలో ఉన్న సర్వాధికారి. ఇది పరలోకమందలి ఆరాధన సన్నివేశం. ఇదే మొదటి దృశ్యం. పరలోకమంతా ప్రభువును ఆరాధిస్తోంది. పరలోకంలో ఎడతెగని ఆరాధన. పరలోక జీవులందరూ నిత్యారాధనలో నిమగ్నమై ఉంటారు. ప్రియశ్రోతలు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనీయండి. అసలు పరలోకానికి వెళ్లాలని మీరెందుకు కోరుకుంటున్నారు? నరకాన్ని తప్పించుకోవడానికి పరలోకం కావాలి అంటారా? అది సరే. పరలోకం నిత్యారాధన స్థలం. ఇక్కడ ఆరాధనలో ఆనందించని వారు పరలోకంలో ఎలా ఉండగలరు చెప్పండి? ఆరాధనలో నిత్యత్వాన్ని గడపాలి. మరిక్కడ ఆరాధనలో మీకెలా అనిపిస్తోంది? ఇక్కడ కొంచెంసేపు కూడా ఆరాధనలో గడపలేనివారు పరలోకంలో ఉండలేరు, అవునా? ఒక్క 1/2 గంట ఎక్కువసేపు ఇక్కడ ఆరాధనలో విసుగనిపించే నీకు పరలోక నిత్యారాధన ఎలా ఉంటుంది? గమనించండి, కెరూబులు, శరాపులు, దేవదూతలందరూ యేసు ప్రభువును ఆరాధిస్తూ ఉంటే నిత్యత్వం క్షణకాలమనిపిస్తుంది. సింహాసనాసీనుడైన వాడు యుగయుగములు జీవించేవాడు. ఆయనకే మహిమ, ఘనత, కృతజ్ఞతాస్తుతులు. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి పరలోకం స్తుతిస్తోంది. గాని 24 పెద్దల సంగతేమిటి? ఈ 24 సార్వత్రిక సంఘానికి ప్రతినిధులు. వీరు దేవుడు ఏమి చేశాడో దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నారు. ఆయన సృష్టికర్త, అవును. ఆయన చేసిందేమిటి? నీవు సమస్తమును చేశావు, సృజించావు. నీ చిత్తమును బట్టి అవి కలిగాయి. నీ సంకల్పానికి నీ క్రియలే సాక్ష్యం. గొప్ప కార్యాలు చేశావు. సంఘము నీ చిత్తమును బట్టే ఉన్నది. ఆదికాండం 1:1 బట్టి దేవుని సార్వత్రిక సంఘం ఆయనను స్తుతిస్తున్నది. ఈ లోకం నుంచి పరలోకానికి ఎత్తబడి సంఘం తన కిరీటాలను ఆయన పాదాల చెంత పడేసి ఆరాధిస్తోంది. నీవు నేను దేవుని చిత్తమును బట్టే ఉన్నాము, గనుకే ఆయనను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ఇది ఆయన సృష్టి, ఆయన సృష్టికర్త. మన స్తుతికి ఆరాధనకు ఆయన అర్హుడు. పరలోకము తలుపు తెరువబడి ఉంది. పరలోక సింహాసనం మనకు కనిపించింది. మేఘధనుస్సును చూచాము. పరలోకంలో ఆరాధన సంగీతం కూడా విన్నాము. పరలోక జీవులు ఏకీభవించి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఆదికాండం 1:31 మాట, నేను చేసినది యావత్తు చాలా బాగుంది. రక్షిత ప్రజల స్తుతికి దేవుని ప్రతిస్పందన కూడా అదే. దేవుడు ఆరాధనలో మహిమ పొందుతాడు. సంఘం ఆయన సృష్టి, అది ఎంతో గొప్పది. 24 పెద్దల ఆరాధన ఎంతో ఆనందవర్ధకమైనది. సర్వసృష్టి దేవుణ్ణి స్తుతిస్తోంది. పాపి అయిన మానవుడా, నిన్ను నీవే హెచ్చించుకొని నీ సృష్టికర్తను మరిచిపోతున్నావా? యేసు మన స్తుతి ఆరాధనలకు పాత్రుడు. పరలోకమందలి సింహాసనం, గాజు సముద్రం, 24 పెద్దలు, ఆరాధన వాతావరణం. ప్రకటన గ్రంథంలోని ఈ మొదటి ఆరాధన సభ ఎంతో ఆకర్షణీయంగా మనకు ప్రత్యక్షమవుతోంది. ప్రియశ్రోతలు, యోహాను పరమార్థ జ్ఞాని. ఈ గ్రంథాన్ని యేసు ప్రభువుతో కలిసి రచించాడు. యోహాను జెబెదయి కుమారుల్లో ఒకడు. అయితే యేసు ప్రేమించిన శిష్యుడు అని తనను తాను పరిచయం చేసుకుంటూ యోహాను సువార్తను రచించాడు. యోహాను విశ్వాసం గొప్పది. యేసు ప్రేమతో నిండి పండిపోయిన శిష్యుడు యోహాను. పద్మాసు ప్రవాసిగా ఉన్నా అతనిలో యేసు ప్రేమ ఏమాత్రమూ తగ్గలేదు. నీరో డొమిషియన్ చక్రవర్తులు పెట్టిన హింసలను చవిచూచిన దీర్ఘశాంత స్వభావుడు భక్త యోహాను. పద్మాసులో ఉండగా యేసు తన రాకడను యోహానుకు ప్రత్యక్షపరిచాడు. జరగబోయే సంగతులను యోహానుకు బయలుపరిచాడు. ఇది ప్రకటన గ్రంథం, యేసు ప్రత్యక్షం, ప్రవచనాల సంపుటం. ప్రకటన గ్రంథమే దేవుని చిట్ట చివరి ప్రత్యక్షం, తుది ప్రవచనం. ప్రతి ప్రవచనమూ నెరవేరుతుంది. నెరవేర్చేవాడు యేసే. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, ఆత్మ, 7 ఆత్మలు, యోహాను రాసిన లేఖలు ఈ గ్రంథాన్ని ఎంతో ఆసక్తిదాయకంగా రూపొందించాయి. ప్రకటన 1 యోహాను సూచింది రాయబడింది. 2-3 ఇక్కడ జరిగే వర్తమాన కాల విషయాలు. ఇక 4 నుండి జరగబోయే వాటిని గురించిన ప్రవచనాలు. సంఘలేఖలలో జయించేవానికి బహుమానాలు ప్రకటించబడినవి. 1 యోహాను 5:4-5 చెప్పబడిన మాట ఇక్కడ అన్వయిస్తుంది. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారు. లోకమును జయించే విజయము మన విశ్వాసమే. ప్రియశ్రోతలు వింటున్నారా? యేసు సంఘాలకు రాసిన ప్రతి ఉత్తరం ఈ రోజున ఈ లోకంలో ఉన్న స్థానిక సంఘాలకు వర్తిస్తుంది. ఆత్మ సంఘాలకు చెప్పింది చెవులున్నవారే వింటారు. యేసు ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేశాడో గుర్తించి 4 ఆరాధనలో మనమూ పాల్గొనాలి. విశ్వాసి అంటే జయించేవాడు. జయించేవానికి పరలోకంలో ఆకర్షణీయమైన బహుమానాలు ప్రకటించబడ్డాయి. ఇది ప్రకటన గ్రంథం. దేవుని ప్రకటన అందరూ వినాలి. ఆ ప్రకారం నడుచుకోవాలి. బహుమానాలు గెలుచుకోవాలి. ఆయన న్యాయపీఠము ముందు సిగ్గుపడాల్సిన గతి ఎవరికీ పట్టకూడదు. మరో మాట, యోహాను పద్మాసులో ప్రవాసి అయినప్పుడు యేసుప్రభు అంతకుముందు 60 క్రిందట చనిపోయాడు. ప్రభువు రాకడను గురించి, ఆలోపుగా జరగబోయే సంఘటనలను గురించి సంఘాలలో పలు విధాల ప్రశ్నలు తలెత్తాయి. వాటికి జవాబుగా యేసు ప్రభువు యోహాను చేత ఈ ప్రకటన గ్రంథం రాయించాడు. రోమా ప్రభుత్వం చేతిలో పడకుండా కొన్ని సత్యాలను మార్మిక సాంకేతిక పదజాలంతో వ్యక్తం చేయవలసి వచ్చింది. ఉదాహరణకు బబులోను అన్నప్పుడు అది రోమా అని గ్రహించాలి. ప్రకటన గ్రంథ వివరణలు కోకొల్లలుగా ఉన్నాయి గాని మా శ్రోతలు వాక్యంలోని సత్యాలను ఉన్నవి ఉన్నట్లు విని నమ్మడం శ్రేయస్కరం. అసలు ఈ ప్రకటన గ్రంథమేమిటో ఒకసారి మళ్లీ జ్ఞాపకం చేసుకుందాము. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచడానికి దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షమిది. దీన్ని ఇదే దృక్పథంతో అధ్యయనం చేయాలి. ప్రకటన గ్రంథంలో యేసును గురించిన ప్రత్యక్షం సంపూర్ణం. 4 సువార్తలలో యేసు ఈ లోకములో జీవించిన 33.5 సంవత్సరాల చరిత్ర రాయబడింది. పునరుత్థానుడైన యేసు తన ఆత్మ ద్వారా చేసిన కార్యాలు పత్రికలలో చెప్పబడ్డాయి. అయితే ప్రకటన గ్రంథంలో యేసును గురించిన ఒక అపూర్వ ప్రత్యక్షం రాయబడింది. ఆయన సార్వభౌముడు, తన రాజ్యం స్థాపించడానికి వస్తాడు, చెడుగును తిరుగుబాటును పూర్తిగా అణిచివేస్తాడు. ఈ మహాప్రత్యక్ష విద్యుత్తుకు యోహాను తట్టుకోలేక చచ్చినవాని వలె ఆయన పాదాల చెంతపడ్డాడు. ప్రకటన అంటే యేసు గెలుపు సమాచార ప్రకటన, యేసు మహావిజేత. ఈ రోజున మనకు ప్రకటన గ్రంథ సందేశం ఎంతో అర్థవంతమైనది. నిరీక్షణాత్మకమై విశ్వాసులలో అచంచలమైన ఆశాభావాన్ని ప్రకల్పన చేస్తుంది. చరిత్రకు యేసే దేవుడు. అన్ని సమస్యలకు యేసు రాకడే ఏకైక పరిష్కారం. 4-5 అధ్యాయాలలో దేవుని సింహాసనము నుండి తీర్పులు రాబోతాయి. ఇది పరలోక సన్నివేశం. కేంద్ర వ్యక్తి యేసుక్రీస్తే. 24 పెద్దలు కిరీటాలు ధరించారు. కిరీటాలు రక్షిత ప్రజల బహుమానాలు. దేవదూతలకు కిరీటాలుండవు. వారి కిరీటాలు వారు విజేతలని సాక్ష్యమిస్తాయి. పాత కొత్త నిబంధన కాలంలోని విశ్వాస విజేతల మేలు కలయిక 24 పెద్దలు. దావీదు 24 యాజకులను ఏర్పరిచాడు. దేవుని సంఘం రాజులైన యాజక సమూహం. కెరూబులు దేవుని ప్రభుత్వానికి కార్యకర్తలు. శరాపులు దేవుని పరిశుద్ధతను అమలుపరిచే జీవులు. కెరూబులు శరాపులు అందరూ దేవుణ్ణి స్తుతించారు. రండి, మనము ఆత్మతో సత్యముతో మన ప్రభువును ఆరాధిద్దాము. పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
ఇదే ప్రకటన గ్రంథ భవి.